మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణుభట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం జూలై 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను ఈశ్వర్ విష్ణుభట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ చర్చలో పాల్పంచుకోదలుచుకుంటే, ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484364-3471 పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే mind.media@media.ie పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు, ప్రశ్నలు కూడా అడగచ్చు. ఓకే, సో గత 3 రోజులుగా అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూసాయి. గత శుక్రవారం మనం మాట్లాడుకున్న నుంచి ఈ మధ్యలో శని, ఆది, సోమ, ఈరోజు మంగళవారం, 4 రోజుల్లో ఒక భారతదేశం మొత్తం నిర్వహించదగినటువంటి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేలాగా చంద్రయాన్2 ప్రయోగం యొక్క లాంచింగ్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. భూగ్రహ కక్షలోకి ఏదైతే మన ఉపగ్రహం ఏదైతే ఉందో, ఏదైతే మన రోవర్ ఏదైతే ఉందో, రోవర్ని సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టారు. ఇంకొక దాదాపు సెప్టెంబర్ 2 వరకు అది ప్రయాణం చేసి దాదాపు 49 రోజుల పాటు ప్రయాణం చేసి చంద్రుడిపైన ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డేటాని, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని, అక్కడ భౌగోళిక అనకూడదు అనుకుంటా, ఐ థింక్ చంద్రుడి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏంటనేది అధ్యయనం చేయడం కోసం వెళ్తున్నారు అన్ను. సో దీనికి చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల దేశాల నుంచి వివిధ రకాల వైజ్ఞానిక సంస్థలు, అనేక దేశాల యొక్క ప్రతినిధులు మన ఇస్రోకి సక్సెస్ఫుల్గా ఈ ప్రయోగాన్ని లాంచ్ చేసినటువంటి మన ఇస్రోకి శుభాకాంక్షలు తెలియజేశారు, ఇంక్లూడింగ్ నాసాతో సహా అందరూ కూడా. సో దే సెడ్ మేము ఇస్రోతో కలిపి భవిష్యత్తులో ఇలాంటి లాంగ్ లైక్ ప్రాజెక్ట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిలో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కలిసి మనం దీనిపైన అధ్యయనం చేద్దామని వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్పడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ మనం చూస్తే కనుక చాలా తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రయోగాన్ని మన భారతీయ శాస్త్రజ్ఞులు ఇస్రో నుంచి ప్రయోగం మొదలుపెట్టడం జరిగింది. మనం లెట్స్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ మన చంద్రయాన్2 సక్సెస్ అవ్వాలి. చంద్రుడి పైన అడుగుపెట్టినటువంటి 4వ దేశంగా చరిత్ర పటంలో మనం మన దేశాన్ని, మన దేశం యొక్క కీర్తి పతాక ఎగురుతుంటే భారతీయులుగా మనందరికీ ఇది చాలా గర్వించిన క్షణం. ఇది ఒక ముఖ్యమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. ఇక రాజకీయాల సంగతికి వస్తే కనుక ఇంతకు కొంచెం ఒక 30 నిమిషాల ముందు ఇప్పుడే గత దాదాపు 23 రోజులుగా రాజకీయ డ్రామాలు, రాజీనామా డ్రామాలతో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ జేడిఎస్ యొక్క సంకీర్ణ ప్రభుత్వం, కుమారస్వామి నేతృత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం అనేక దశలు దాటి అనేక నాటకాల తర్వాత, ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు బట్ నిజంగానే నాటకాలు, ఒక విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ట్రెజరీ బెంచెస్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులు 4 రోజుల పాటు ఏకధాటిగా మాట్లాడి దాన్ని రోజు స్పీకర్ ఇవాళ రేపు అని వాయిదా వేసి ఎట్టకేళ్లకు ఈరోజు విశ్వాస తీర్మానం పైన ఓటింగ్ నిర్వహించిన తర్వాత 99/105 ఓట్లతోటి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీయూ ప్రభుత్వం, జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలడం జరిగింది. అయితే దీని వెనకాల మన అంశాలు తీసుకుంటే కనుక దాదాపు 14 నెలల పాటు మనుగడలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పెద్దగా కర్ణాటక రాజకీయ పరిస్థితులకు కానీ ప్రభుత్వ గవర్నెన్స్ సంబంధించి కానీ పెద్దగా ఉపయోగపడింది ఏం లేదు. కేవలం అత్యధిక స్థానాలు సాధించినటువంటి బీజేపీని దూరంగా ఉంచడం కోసం సైద్ధాంతిక వైరుధ్యాలు, వ్యక్తిగత విభేదాలు కూడా కలిగినటువంటి మన దేవగౌడ మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య వ్యక్తి ఆయన ఎవరంటే సిద్ధరామయ్యకి దేవగౌడ, యాక్చువల్ సిద్ధరామయ్య ఇస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ జేడీఎస్ ఓన్లీ. అయిన తర్వాత వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న వ్యక్తిగత వైరుధ్యాలను కూడా పక్కన పెట్టి కేవలం బీజేపీని అధికారంగా దూరంగా ఉంచాలి అనే క్రియలో భాగంగా జరిగినటువంటి డ్రామా మొత్తాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో ఒక రకంగా మంచి పద్ధతిగానే జరిగింది. కరెక్ట్, చాలా టైం తీసుకున్నప్పటికీ కూడా, కానీ దీని వెనక నడిచిన అనేక అంశాలు మనం పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 14-15 మంది కూటమి ఎమ్మెల్యేలు రిజైన్ చేసి దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళు మా రాజీనామాను ఆమోదించండి మొర్రో అన్న స్పీకర్ వినకపోవడంతో వాళ్ళు కోర్టుకు ఎక్కడం. కోర్టు స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి మేము ఇలాంటి అంశాల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పడం. సరిగ్గా 14 నెలల క్రితం ఇదే సుప్రీంకోర్టు కాంగ్రెస్ కనుక సుప్రీంకోర్టుకు వచ్చి ఆయన ఎవరు అప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా మన యడ్యూరప్ప గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి బలపరీక్ష కోసం దాదాపు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ సమయం ఇస్తే, ఐ థింక్ 15 డేస్ అని అనుకుంటా, 15 రోజులు సమయం ఇచ్చారు అప్పుడు గవర్నరు. ఇస్తే అన్ని రోజులు ఎందుకు యూఆర్ ఎంకరేజింగ్ హార్స్ ట్రేడింగ్ అది ఇది అని మాట్లాడినటువంటి సుప్రీంకోర్టు వీళ్ళ అంశంలో మాత్రం ఈ స్పీకర్ యొక్క పరిధిలో మేము జోక్యం చేసుకోము, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వహించుకోవచ్చు, కానీ రెబల్ ఎమ్మెల్యేలకు మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వండి, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకి ఇష్టం లేదు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వడం, కాబట్టి మీరు వాళ్ళని నిర్దేశించొద్దు అని చెప్పింది. బట్ ఏదైతే ఎట్టకేలకు ఏం జరిగిందంటే అల్టిమేట్ గా కర్ణాటక యొక్క ప్రయోగం అంటే చాలా మంది మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, అలాగే తెలంగాణ నుంచి మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వెనకాలండి, నేను ఒక రకంగా నైతికంగా మద్దతు ఇచ్చాం మీకు, మీరందరూ ఫామ్ చేయండి, మీరందరూ మాతో పట్టుకుండా చేసినటువంటి ఒక ప్రయోగం విఫలమైందని చెప్పచ్చు. దీని మీద అందరూ మనం ఇప్పటిదాకా అందరూ చూసే ఉంటారు కాబట్టి మాట్లాడుకోవడానికి పెద్ద అంశాలు లేవు. కానీ అంటే దీనివల్ల ఏం జరిగిందంటే మళ్ళీ తొలిసారిగా 2019లో మళ్ళీ తిరిగి 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరిగి దక్షిణాదిన అంటే మన రాజకీయ నాయకులు అలవోకగా వాడేసే పదమైనటువంటి దక్షిణ భారతదేశంలో భాజపా ప్రభుత్వం ఏర్పడడానికి మార్గం సుగమమైంది. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నన్ను అడిగితే గనక ఇట్ ఈస్ బెటర్ బీజేపీకి అయితే గనక వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళిపోతేనే బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి బొటాబొటీ మెజారిటీలతోటి ఇలా కొంతమంది ఒక గ్రూప్ సభ్యుల యొక్క బ్లాక్ మెయిల్ తోటి ఒక ప్రభుత్వం సుస్థిరమైన పరిపాలన అందించలేదు. ప్రభుత్వం యొక్క అంతిమ బాధ్యత ప్రజలకు సుపరిపాలన అందించడం, డెలివరబుల్స్ ని కరెక్ట్ గా ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం, ప్రజల కొరుకునే మౌలిక సదుపాయాలు, శాంతి పద్ధతులు, ఇండస్ట్రీస్ లాంటి అంశాలపై దృష్టి పెట్టి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి ఉంచాలి తప్ప మా పదవి ఈ రోజు పదవ నాకు, రేపు పదవి నీకు, నా పదవి ఉంటుందా ఉడుతుందా అని ఈ ట్రేడింగ్ లో వీళ్ళు ఉండడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. నాకు సంబంధించినంత వరకు అయితే అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అడిగితే కనుక ఇప్పుడు ఈ బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పరచకుండా గవర్నరు అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్స్ కి క్వాలిఫర్ చేస్తే మంచిది. వాళ్ళు తిరిగి ఎలక్షన్స్ ఎన్నికలు వెళ్ళిన తర్వాత కర్ణాటక మన పొరుగు రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు, ఐటీ మొదలగు రంగాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. అక్కడున్న మన తెలుగు బిడ్డలందరూ కూడా మంచిగా సెటిల్గా ఉండాలి. నిరంతర రాజకీయ స్థిరత మంచిది కాదు అని నేను కోరుకుంటా. ఇక్కడ ఈ అంశం మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకొక అంశం మీతో ప్రస్తావించాలని అనిపిస్తుంది. ఈరోజు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఒక ఒక బిల్లును ఆమోదింపజేశారు. వాళ్ళకు కొన్ని మెజారిటీ ఉంది, ఏ బిల్ పెట్టినా పాస్ అవుతుంది. కాకపోతే ఆ బిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే 70 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఏ పరిశ్రమల్లోనైనా సరే 75% రిజర్వేషన్స్ స్థానికులకు ఇవ్వాలి. అంటే ఇది ఓకే, ఇది జనరల్ గా హీఈస్ అప్పీలింగ్ టు హిస్ కాన్షియన్స్. అంటే వాళ్ళు ఆయన ఎవరైతే ఓట్ చేసి మమ్మల్ని నన్ను గెలిపి అంత భారీ మెజారిటీతో గెలిపించారో వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ కి అనుగుణంగా నేను ఐఎమ్ ప్లేయింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద మై కాన్షియన్స్ అని అనుకుంటూ ఉండొచ్చు కాక. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక ప్రగతిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశం. అంటే మన భారతదేశం ఈజ్ లైక్ ఏ ఫ్రీ కంట్రీ. ఇక్కడ స్థానికత అనేది దేన్ని బేస్ చేసుకుని అంటే కొన్ని స్టేట్స్ కి సెపరేట్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయడం, దానికి కొంత పర్సంటేజ్ ఇవ్వడం వరకు ఓకే. కానీ ఈ దేశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళి మనుగడ సాధించి ఎక్కడికైనా వెళ్ళి ఉపాధి పొందగలిగేటటువంటి స్వేచ్ఛ భారతదేశ పౌరులకి ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది, ఆ స్వేచ్ఛని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశింపజాలవు. ఇది ఎలా, ఇది ఆల్రెడీ ఈ బిల్ పాస్ చేసుకున్న మొదటి ప్రభుత్వం. అఫ్కోర్స్ ఈ ప్రపోజల్ ఆల్రెడీ మన మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, కానీ అది ఇంకా బిల్ రూపం దాల్చ చట్టరూపం దాల్చలేదు. ఇక్కడ వీళ్ళు చట్టరూపంలోకి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు, మార్చారు కూడా. ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాని తర్వాత అప్రూవల్స్ గవర్నర్ గారి ఆమోదానికి వెళ్ళడం, వెళ్ళి దాని మీద స్టాంపింగ్ పడిన తర్వాత అది చట్టరూపం దాలుస్తుంది. సరే, ఈ 75% స్థానికత అనే దానికి ప్రాతిపదిక ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లా యూనిట్సా, ప్రస్తుతం ఉన్న జిల్లా యూనిట్టా, లేదా ప్రపోజ్డ్ 25 జిల్లాల కింద మార్చాలనుకున్నటువంటి జిల్లాల యూనిట్ రాష్ట్రం మొత్తం ఒకటే యూనిట్ ఉత్తరాంధ్రలో ఉన్న వ్యక్తులు రాయలసీమకి వచ్చి పనిచేయొచ్చా పనిచేయకూడదా అట్లాగే రాయలసీమలో ఉన్న వ్యక్తులు ఉత్తరాంధ్ర కానీ మన దక్షిణ కృష్ణ డెల్టా ప్రాంతంలో కానీ వాళ్ళు వచ్చి వర్క్ చేయొచ్చా చేయకూడదా దీనికి ప్రాతిపదిక ఎట్లా నిర్ధారిస్తారు ఎవరైనా ఓకే సో అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలు అక్కడ ఉపాధి లేక లేకపోతే అక్కడ సరైనటువంటి ఉపాధి లేక కొన్ని కుటుంబాలు ఇక్కడికి తెలంగాణలో వచ్చి స్థిరపడ్డాయని అనుకుందాం తెలంగాణలో స్థిరపడ్డం కూడా కాకపోవచ్చు తల్లి తండ్రులు ఆస్తులు అన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఉపాధి మంచి మంచి ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చారని అనుకుందాం అనుకుంటే అది తిరిగి అక్కడ మాతృభూమికి వెళ్ళాలి తిరిగి అక్కడ పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రం కనుక పురోగమిస్తే తిరిగి మేము అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నా లేదా ఆ తర్వాత జనరేషన్ అక్కడ వెళ్ళాలని అనుకున్నా అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా కాదా ఆధార్ కార్డు పరిమితం ప్రమాణమా లేదా అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హక్కు ఒక జనరల్ గా వీళ్ళు స్థానికులు వీళ్ళు కాని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేటటువంటి రాజ్యాంగబద్ధత ఉందా లేదా ఈ బిల్లుకి అనేది చెక్ చేయాలి జోనల్ సిస్టమ్ మీకు తెలిసే ఉంటుంది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికిను ఆంధ్ర అప్పుడు విడివిడిగా ఉన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను మెర్జ్ చేస్తూ ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి జోనల్ సిస్టమ్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాల్సి వచ్చింది అప్పట్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జోనల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు ఒక జోన్ నుంచి అంటే ఒక అదొక ఒక ప్రత్యేకమైన పరిస్థితి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు ప్లస్ ఇది భవిష్యత్తులో ఒక దీర్ఘకాలికమైనటువంటి దృష్టిలో ఆలోచిస్తే గనక లెట్సే ఒక 600-700 crores తో ఒక 5-6000 crores తోటి ఏదైనా ఒక పరిశ్రమ అక్కడ స్థాపించాలని అనుకున్నప్పుడు వరల్డ్ ఈజ్ గ్లోబలైజ్ నా ప్రపంచం గ్లోబలైజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు దే వుడ్ లైక్ టు టాలెంట్ పూల్ వాళ్ళు అనేక ప్లేసెస్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేసి తీసుకుని పెట్టుకోవాలని అనుకుంటారు ఎక్కడైనా సరే హెచ్ఆర్ అంటే రైట్ ఫ్రమ్ సెక్యూరిటీతో మొదలు పెడితే సిఇఓల దాకా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒకటి ఒక చోట వాళ్ళందరి యొక్క శక్తి సామర్థ్యాలంతా కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ కింద క్రియేట్ చేస్తే ఏకాగ్రత తోటి ఒక ఫోకస్ తోటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక తోటి కనుక వర్క్ చేస్తేనే అంటే మిగతా ప్రాంతాల యొక్క కల్చర్స్ ని మిగతా ప్రాంతాల యొక్క ఆస్పిరేషన్స్ ని మిగతా రాష్ట్రాల్లో ఉండే స్థితిగతులు అక్కడ ఉన్న మార్కెటింగ్ కండిషన్స్ ఇవన్నీ లెక్క తీసుకుంటేనే ఒక పరిశ్రమ మనుగడ అనేది ఉంటుంది అంటే లెట్సే ఇక్కడికి ఇప్పుడు మన కియో మోటార్స్ ఉంది కియో మోటార్స్ అనేది తిరుపతిలో ప్లాంట్ ఉంది తిరుపతి దగ్గర సారీ మన ఐ థింక్ ఇసుజు మన ఇసుజు కంపెనీకి అట్లా కియో మోటార్స్ అనంతపురంలో ప్లాంట్ ఉంది 75% మంది పూర్తిగా స్థానికులు అంటే అర్థం ఏంటి 75 ఆ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లోన కియో మోటార్స్ కి సంబంధించిన మొత్తం డీలర్ నెట్వర్క్ ని పర్యవేక్షించేటువంటి మొత్తం మార్కెటింగ్ వ్యవస్థ ఉంటుందో అదంతటినీ లెక్క తీసుకోలేదా ఎట్లా ఈ చట్టానికి అంతర్జాతీయ కంపెనీలని జాయింట్ ఒక దూరదృష్టిలో తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇలాంటి లిమిటెడ్ అంశాలు ఒక కోహరెంట్ ఓకే ఒక ఒక భవిష్యత్ పట్ల ఒక స్పష్టత ఉందా లేదా అని అరే ఎందుకు వచ్చిన తలకాయని పని అనుకుంటే కనుక ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టుబడులు పెట్టడానికి సాధారణంగా ముందుకు రావు ఇది ఒక అంశం ఇదే అంశంలో గనక లెట్సే మన అనంతపూర్లో కియా మోటార్స్ లో వర్క్ చేద్దామని అనుకున్న బెంగళూరియన్స్ ఉన్నారని అనుకోండి వాళ్ళు కూడా మేము మాకు ఇక్కడ కుదరదు అని వాళ్ళంటే మన పరిస్థితి ఏంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడున్న వాళ్ళకే స్థానికులకే ఉద్యోగాలు కాదనంటే అర్థం ఏంటి కాదనంటే ఆంధ్ర పిల్లల యొక్క పరిస్థితి ఏంటి కర్ణాటకలో ఉన్న పిల్లల యొక్క పరిస్థితులు ఏంటి కర్ణాటకలో ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకోవాలి లేదా దీని మీద ఒక ప్రజాభిప్రాయాన్ని కోరాలి లేదా కొంతమంది ఇండస్ట్రీ పెద్దలతోటి పారిశ్రామ రంగ పెద్దలతోటి ఒక ఇది క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కి దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కూడా నాయకత్వ కేంద్రంగా తీసుకుని కంప్లీట్ గా తీసుకుని ఇలాంటి నిర్ణయాలు అంటే దాని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అంటే ఇవి పాలసీ డెసిషన్లు తీసుకుంటాల్సి వచ్చినప్పుడు అది ఇండస్ట్రీతో ముడిపడిన అంశాలు పిల్లల యొక్క భవిష్యత్తు ముడిపడిన అంశాలు అయినప్పుడు ఖచ్చితంగా సలహాలు తీసుకుంటే తప్పులేదు కానీ సలహాలు తీసుకునే మెంటాలిటీ అటు అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు ఇప్పుడు జగన్ గారు కూడా ఇంచుమించు అదే పంథాలో వెళ్తున్నట్లుంది దీనివలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నష్టపోతే బాధ్యత ఎవరు వహిస్తారు ఒకలాంటి బ్రాండింగ్ కింద పడిపోయింది అనుకోండి ఇలా జరగదు ఇక్కడ పెట్టుబడులు పడ్డ అనవసరం అని ఒక ఇట్ ఈస్ లైక్ వరల్డ్ ఈజ్ లైక్ ఎట్లా ఉందనంటే పిఆర్ మీద డిపెండ్ అవుతుంది మన పిఆర్ ఒపీనియన్ మనది కరెక్ట్గా మనం బిల్డ్ చేసుకోలేకపోయాం ప్రపంచం దృష్టిలో అంటే కనుక అరే అక్కడికి ఎందుకు వెళ్ళడం అక్కడ పెడితే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, తలకాయ నొప్పులు ఉన్నాయి అని స్ప్రెడ్ అవ్వడం చాలా ఇప్పుడున్న కండిషన్స్ లో చాలా ఈజీ. సోషల్ మీడియా, సో వరల్డ్ దునియా మట్టి మీ చేతి అరచేతుల్లో ప్రపంచం ఉన్నప్పుడు ఇలాంటి ఒపీనియన్స్ త్వరగా స్ప్రెడ్ అవుతాయి. దీని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్చ చేస్తుందో, ఎలాంటి కండిషన్స్, ఎలాంటి నియమాల ప్రకారం దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది మనం బిల్ పూర్తిగా పూర్తి రూపం దాల్చిన తర్వాత మనం ఆలోచించాలి. ఈ లోపల మనం కేవలం మన వైపు నుంచి మన అభిప్రాయాలు మాత్రమే మనం చెప్పగలుగుతాం. అట్లాగే కార్పొరేషన్స్ లో తర్వాత చైర్మన్స్ లో ఒక బిల్ ఆమోదించారు, దానికి మనకు దాదాపు 50% దాదాపుగా 50% అనేది మహిళలకి రిజర్వేషన్స్ కల్పించడం స్థానిక సంస్థల్లో, తర్వాత సొసైటీస్ లో, కార్పొరేషన్స్ లో, ఇలాంటి కూడా 50% మహిళలకు కేటాయించడం అనేది, సో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్, లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఒక మంచి స్టెప్ అవుతుంది. కాకపోతే భార్యలు అంటు పెట్టుకుని భర్తలు పరిపాలించకుండా ఉంటే చాలు, భార్యలు ముందు పెట్టి వెనకాల ప్రోటోకాల్ ప్రకారం లేకపోయినప్పటికీ కూడా దందాలు చేసే పరిస్థితులు మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళే మహిళల్ని ముందు పెట్టినప్పటికీ వెనకాల పతనం అంతా కూడా మగవాళ్ళే నడిపించడం, అవన్నీ ఆ స్థాయి దాటి నిజంగా ఆడవాళ్ళ యొక్క స్థితిగతుల్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని పరిపాలనలోను ఎగ్జిక్యూషన్లోను ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక ఇది మంచిది అవుతుంది. కాకపోతే ఇది ఇవన్నీ ఓట్ బ్యాంక్స్ అప్పీల్లే తప్ప ఇచ్చాం కాబట్టి చేయడం అనేది సీక్వెన్స్ కాదు. జనాలు స్వతహాగా ప్రజలని పైకి తీసుకొచ్చే మార్గాలు ఎంచుకోవాలి, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్ అండ్ రిలీజియన్. ఈ రిలీజియన్ కాబట్టి వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలి, ఈ జెండర్ వీళ్ళు కాబట్టి మనం మేము ఇంత రిజర్వేషన్స్ ఇవ్వాలి, లేదా వీళ్ళ కులం ఇది కాబట్టి అనే స్థాయిని దాటి ప్రజల్ని పైకి తీసుకెళ్ళగలిగేది నాయకత్వం అవుతుంది. సో వీ నీడ్ టు ఐ థింక్ ఇది నడవాలని కోరుకుందాం మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఇప్పుడే దాదాపు 45 రోజులు 50 రోజులు పరిపాలన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఇంకా ఫలితాలు చూడాలి. మనం అసెంబ్లీ సమావేశాలు మనం గమనిస్తున్నాం, తెలుగుదేశం పైన చాలా ఘాటైన విమర్శలతో, చాలా ఘాటైన ఎదురుదాడి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన దాడిని ఆయన ఒక్కరు కాచుకుంటున్నారు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన కూడా సరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు కానీ సరిగా ప్రజలకి మంచి సందేశం ఇస్తున్నట్లు కానీ కనిపించట్లా. కానీ ఒక రకంగా మళ్ళీ తిరిగి జగన్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏకపక్షమైన దాడి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి మళ్ళీ తిరిగి సానుభూతి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో వాళ్ళు ఆలోచించుకోవాలి. సానుభూతి ప్రకటించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు, వాళ్ళ మీద వారు దాడి చేయడం ద్వారా, అంటే మాటల దాడి, మాటల యుద్ధం చేయడం ద్వారా సానుభూతి అనేది ఆంధ్ర ప్రజలకి సరిగ్గా గమనిస్తే కనుక ఆంధ్ర ప్రజలు సానుభూతి లొంగిపోతారు. మీరు అన్ని చర్యలు గమనిస్తే కనుక గత కొన్ని దశాబ్దాలుగా ఎలక్ట్ అయినటువంటి ఎన్నికల యొక్క సరళిని పరిశీలిస్తే ఎక్కువ సానుభూతి, ఎమోషన్, సెంటిమెంట్స్ ఎక్కువ లొంగే ప్రజలు కాబట్టి రాజకీయ నాయకులు కూడా అదే రకమైన మార్గాన్ని ఎంచుకుంటారేమో. అదే మార్గంలో నడవడం కాదు. ఆంధ్ర వనరుల పరంగా, మ్యాన్ పవర్ పరంగా, అక్కడ ఉన్న చైతన్యం పరంగా, అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైన అంశాల పరంగా ఆంధ్ర చాలా స్టేట్ పరంగా, ప్రజల పరంగా చాలా డెవలప్డ్ స్టేట్. దాన్ని సరైన దిశలో తీసుకువెళ్తే ఆంధ్రప్రదేశ్ దేశానికిలోనే ఒక తలమానికమైన రాష్ట్రం అవుతుంది, అవ్వాలని మనం కోరుకుందాం. దాని ఆ దిశగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్ని ముందు నడిపించాలి. సమాజంలో మతాల పేర విద్వేషాలు క్రియేట్ చేయడం, మతపరంగా కానుకలు ఇవ్వడం, మతపరంగా స్కీమ్స్ ప్రకటించడం లాంటివి పక్కన పెట్టి అందరిది ఒకటే ఐడెంటిటీ, అందరూ ఈ రాష్ట్రంలో పౌరులే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర యొక్క ప్రగతి పథంలో భాగస్వాములు కావాలని ముందుకు తీసుకెళ్తే అనవసరమైనటువంటి ఫ్రిక్షన్స్ ఉండవు. ప్రత్యేకమైన ప్యాంపరింగ్ ప్రత్యేక దృష్టితో కొంతమంది చూడడం మొదలు పెడితే సమాజంలో మిగతా వర్గాల్లో ఖచ్చితంగా అసంతృప్తి తగులుతుంది, అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు. ఎనీవే, ఓకే. సో తర్వాత ఇక తెలంగాణ అంశానికి వస్తే కనుక తెలంగాణలో కూడా మీరు చూస్తే ఒక పక్కన ఈ రోజున మన వివేక్ గారు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ గారు ఈ రోజున ఆల్మోస్ట్ లైక్ అంటే బీజేపీలో అధికారికంగా ఇంకా జారలేదు కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్మాధవ్ గారిని కలిసి, రామ్మాధవ్ గారి ద్వారా అమిత్ షా గారిని కలిసి ఈ రోజున గౌరవపూర్వకంగా కలిసినట్లుగా కలిసేసి వచ్చారు. ఆయన ప్రస్తుతానికైతే అంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్నట్లే, అధికారికంగా ఆయన ఏం బయటకు వచ్చినట్లు కాదు. ఆయనతో పాటు తనతో పాటు తన అన్నను కూడా తీసుకుని వస్తానని చెప్పి ఆ అన్న కూడా మేము కూడా బీజేపీలో చేరతామని చెప్తున్నారు. ఇంకొక పక్కన కోమటిరెడ్డి గారు అయితే ఓపెన్ గానే మాట్లాడుతున్నారు ఇంకా కాంగ్రెస్ భవిష్యత్తు లేదు, భవిష్యత్ లేదు కాబట్టి మనం బీజేపీలో బీజేపీ దేశం కోసం ఆలోచించే పార్టీ, వాళ్ళు దేనికి లొంగరు, డబ్బుకి, మిగతా వాటికి లొంగరు. కాబట్టి భవిష్యత్తు తెలంగాణ యువత మొత్తం బీజేపీ వైపు చూస్తుంది, నేను వెళ్ళడం దానికి వల్ల ఇంకా ఊపు వస్తుంది, బేషరత్గానే నేను బీజేపీలో చేరతా, మంచి రోజు చూసి చేరతానని చెప్పి నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొమటిరెడ్డి బ్రదర్స్ సెంటర్ వెళ్ళి చాలా దక్షిణ తెలంగాణలో కొద్దిగా నల్గొండ జిల్లాలో తమ పట్టు ఎప్పటి నుంచో నిలుపుకున్నటువంటి కుటుంబం. వీళ్ళని బీజేపీలోకి అట్రాక్ట్ చేయడం ద్వారా బీజేపీ తదుపరి ఎన్నికలకి, రాబోయే ఎన్నికలకి త్వరగానే పావులు కదుపుతున్నట్లు మనకు అర్థమవుతుంది. చాలా కీలకంగా, చాలా త్వరగా పిగ్గా తెలంగాణలో యాక్టివ్గానే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మొదట్లో చేర్చుకున్న నలుగురు రాజ్యసభ ఎంపీలు తప్ప, తర్వాత చిన్న చితగా కొంతమంది ఎమ్మెల్సీలు తప్ప పెద్దగా బలమైన చేరికలు, రాష్ట్రాన్ని ఒక కుదుపు కలిగేటువంటి చర్యలు ఇంకా ఇప్పటిదాకా తీసుకోలేదు. కానీ అక్కడ వాళ్ళు వేరే ముహూర్తాన్ని ఎంచుకున్నారనేది వార్తలు వస్తున్నాయి. వేరే ముహూర్తం చూసి రాజకీయ ప్రకంపనలు అక్కడ క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి వచ్చే ఎన్నికల నాటికి సత్తా చూపించుకోవాలి అని. అంటే ఏటా వాత ఏంటనంటే చాలా మంది ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యవాదం ముసుగులో బీజేపీ ఇలాంటివి చేస్తుందా, అద్వానీ గారు వాజ్పేయి గారి సమయంలో ఉన్నటువంటి నీతులు, న్యాయం, ధర్మం ఇప్పుడున్న బీజేపీలో లేవని మాట్లాడుతూ ఉంటే, అంటే మనం ఆలోచించాలి. ఇప్పుడు నీతులు, నియమం, ధర్మం అనేవి రాజకీయ పార్టీలు అన్నీ పాటించాల్సినవి, మేమంతా మేము పాటించాం, కానీ బీజేపీ మాత్రమే పాటించాలి. పాటించకపోతే ఎవరో కొంతమంది మనం చర్చలు చూస్తూ ఉంటే గనక సుజనా చౌదరిని ఎట్లా చేర్చుకున్నారు అని తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సుజనా చౌదరిని ఎట్లా చేర్చుకున్నారు మీరు, సీఎం రమేష్ని ఎట్లా చేర్చుకున్నారు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా సహజంగా అసలు ఏది జరగనట్లు, ఏది మా వైపు లేనట్లుగా బిహేవ్ చేస్తుంటారు జనాలు. సుజనా చౌదరిని చేర్చుకుంటారని వైఎస్ఆర్ ఎందుకనంటే, ఎందుకు చేర్చుకోకూడదు మీరు అని అంటే, సుజనా చౌదరి పైన బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు అని మాట్లాడతారు. సరే, ఓకే, మాట్లాడే పార్టీ వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు. ఎందుకని, సుజనా చౌదరి గారు అని వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన సుదీర్ఘంగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగింది తెలుగుదేశం పార్టీతో. అలాంటి సుజనా బయటికి రాగానే తెలుగుదేశం సుజనా దొంగ, దొంగను ఎట్లా చేర్చుకుంటారు, మా దగ్గర ఉన్నప్పుడు దొంగ కాదు, మీ దగ్గర ఉన్నప్పుడు దొంగ అయిపోతాడు, దొంగను మీరు ఎట్లా చేర్చుకుంటారని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించారంటే, అంటే ఆత్మవిమర్శ లేదా మనం మాట్లాడేదేమిటి, మనం చేసే రాజకీయ విమర్శలు ఏంటి, ప్రజలు ఏం ఆలోచిస్తారు అనేది ఆ విచక్షణ రాజకీయ నాయకత్వం కోల్పోతే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి చర్చలు ఎనాలిసిస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ప్రతినిధులు మాట్లాడుతూ ఉంటారు, ఎలా చేర్చుకుంటారు బీజేపీలో, వీళ్ళు ఎలా చేర్చుకుంటారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతారు. ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కదా అని. అంటే సహజంగానే మీరు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, ఫౌండింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఏంటి, కేసులు కూడా నడుస్తున్నాయి. ఆ కేసుల్లో ఆల్రెడీ కొన్నిటిపైన ఆయన సిబిఐలో నడుస్తున్నటువంటి సిబిఐ ప్రత్యేక సిబిఐ కోర్టులు నడుస్తున్న కేసుల పైన ఆయన ఆల్రెడీ 14 నెలల పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అంటే అవన్నీ అప్పట్లో కుట్రతో పెట్టిన కేసులు, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు అంటే మనం ఎట్లా అయిపోయింది అంటే, మేము చేస్తున్నప్పుడు కాదు, మాది ఎవరిది కాదు, మాదంతా స్వచ్ఛం, కానీ బీజేపీలో అనే పార్టీలోకి వెళ్తే కనుక మీరంతా అవినీతి పనులు నేర్చుకుంటున్నారని మనం మాట్లాడచ్చు ఏకపక్షంగా. ఇలాంటివి సహజంగా జరిగిపోతే ప్రజలు పట్టించుకుంటారా లేదా, ప్రజలు దీని పట్ల ఏదైనా జరుగుతుందా లేదా? హలో, ఐ థింక్ వీ గోట్ సమ్ కాలర్ ఆన్లైన్. హలో, ఓకే. సో అనేది మర్చిపోయి రాజకీయ వైరుధ్యాలు, సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీకి మాత్రమే ఎందుకు ఉండాలి? కర్ణాటక సంక్షేమంలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలను పోర్ట్ చేస్తుంది అని మాట్లాడుతున్నారు. బీజేపీని వీళ్ళందరినీ యాక్చువల్గా కుమారస్వామి గారు బయటపెట్టినట్లే సిద్ధరామయ్య గారు దీని గేమ్ మొత్తం ప్లాన్ చేసుకున్నది. ఇలా ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం పడిపోయే స్థాయి పరిస్థితులు తీసుకురావడం ద్వారా, ప్లీజ్ కనెక్ట్. హలో హలో
హలో సార్
నమస్తే అండి, చెప్పండి ఎవరు. హలో సార్ వినబడుతుందా? హలో
హలో
మాట్లాడండి, ఎవరు సార్ మాట్లాడేది?
హలో సార్
నమస్తే సార్, చెప్పండి ఎవరు.
హలో
వినపడుతుంది సార్?
సార్ సార్ నమస్కారం అండి.
నమస్కారం, మీ పేరు సార్?
సార్ నమస్కారం అండి, నేను మణికొండ నుండి మాట్లాడుతున్నాను సార్.
మణికొండ నుంచి సత్యనారాయణ గారు?
సార్ మణికొండ నుండి సత్యనారాయణ వెళ్తున్నాండి నేను మాట్లాడేది.
నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి.
సార్ సార్ ఒక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ ఏంటంటే ఈ కర్ణాటక రాజకీయం ఏదైతే ఉందో సార్, ఈరోజు కర్ణాటక రాజకీయం మీద ఒకటి సార్ ఇంకోటి అభిప్రాయం చెప్పాలి. ఫస్ట్
మీ మాట కొద్దిగా ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, కొంచెం సిగ్నల్ బాగున్న ప్రాంతంలో నిలబడి మాట్లాడతారా?
జేడిఎస్ వాళ్ళు చేసే కుట్రలో భాగంగా బీజేపీకి ఎటువంటి సంబంధం లేకుండా బదనాం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక చిన్న అనుమానం సార్ నాకు. దాని మీద మీరు పూర్తిగా క్లారిటీ ఇవ్వగలరని చెప్పేసి కోరుకుంటాను.
ఇప్పటిదాకా మాట్లాడిన దాని గురించి యాక్చువల్ గా సిద్ధాంత పరంగా వాళ్ళిద్దరి మధ్య చాలా రకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాన్ని లేదా వాళ్ళ నేతృత్వంలో వాళ్ళకి మాండేట్ ని తిరస్కరించినప్పటికీ కూడా కేవలం బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదు అనేది వాళ్ళ ఉద్దేశంతోనే ఏర్పడినటువంటి కూటమి. దానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ మద్దతు తెలిపి ఇదే బీజేపీ ఓటమికి తెలుగు అది ఓటమి కింద వీళ్ళందరూ డిసైడ్ చేసేసారు. ఇదంతా ఓటమి, బీజేపీ ఓడిపోయింది, మేము 4-5 ముక్కలను కలిపి వీళ్ళిద్దరినీ కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము, ఇదే ప్రజాస్వామ్యం అని నమ్మమంటారు మనల్ని. అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజాస్వామ్యంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ అంటే రిజల్ట్ కి ప్రాతిపదిక ఏంటంటే అత్యధిక స్థానాలే. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీకి జనరల్ గానే ప్రభుత్వం ఏర్పాటు చేసి నడిపించగలిగేటువంటి అవకాశం ఇవ్వాలనేది కౌన్సిల్. కానీ అప్పట్లో బీజేపీని అందరూ అంటరాని పార్టీ కింద చూసి ఎవరు యాక్చువల్ గా బీజేపీని ఎక్స్పెక్ట్ చేసిందనంటే జేడిఎస్ కి కాంగ్రెస్ కి చాలా రకాల వైరుధ్యాలు ఉన్నాయి. కాంగ్రెస్ కి ప్లస్ కాంగ్రెస్ లో ఉన్న సిద్ధరామయ్యకిను దేవగౌడకి అప్పుడు ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవగౌడ్ గారికి మధ్య ఉన్నటువంటి విభేదాల వలన సైద్ధాంతికంగా వాళ్ళిద్దరి మధ్య పొసగదు, అట్లీస్ట్ జేడిఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిద్దామని అనుకున్నారు వాళ్ళు. ఆ ప్రయత్నాలు చేశారు, ఒక ఉప ముఖ్యమంత్రి ఇస్తాము, ఎందుకంటే 105 ఎమ్మెల్యే సీట్లు గెలిపింది, ఇంకొక 10-16 సీట్లకి 16-17 సీట్ల కోసం, 16 కూడా కాదు, ఇంకొక 12 ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే కనుక వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు. అలాంటి అంశంలో కూడా అప్పట్లో ఈ తాత్కాలిక వీళ్ళని అడ్డుకోవాలనే అంశంతో కాంగ్రెస్ ఏం చేసిందంటే తాత్కాలికంగా ఉడంబడికలాగా కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తారని, అంటే అందరికంటే తక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుపొందిన జేడిఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పీఠం దక్కడానికి కాంగ్రెస్ ఒప్పుకుంటే అదే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజాస్వామ్యంలో అత్యంత తక్కువ స్థానాలు పొందినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి పీఠం అందజేయడం అనేది అదే ప్రజాస్వామ్యం అని వార్తాపత్రికలు, మీడియా, మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు మనల్ని నమ్మమని ప్రయత్నం చేశారు. కానీ యాక్చువల్ గా దాని వెనుక ఉద్దేశం ఏంటంటే బీజేపీని అధికారంలో లేకుండా ఉండడం. సిద్ధరామయ్య యాక్చువల్ గా మిగతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పోలిస్తే సిద్ధరామయ్య చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి చాలా చోట్ల ప్రత్యేక అనుచరగణం ఉంది, ఆయన చాలా చోట్ల ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి, ప్రజలతో కనెక్ట్ ఉంది. అలాంటి సిద్ధరామయ్య ఆయన ఎందుకు ఖాళీగా కూర్చుంటాడు? అప్పటిదాకా ముఖ్యమంత్రి పీఠం అనుభవించి అప్పటిదాకా ఉప్పు నిప్పులా ఉన్నటువంటి జేడిఎస్ తోటి తన్ని డి అంటే డి అని చాలా చోట్ల కాంగ్రెస్ పరాజయానికి కారణమైనటువంటి కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వం నడవడానికి సిద్ధరామయ్య ఒప్పుకోడు కదా. ఆయన ఒప్పుకోరు, ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు గమనిస్తే గత 14 నెలల్లో ప్రతి నెల ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలాంటి నాటకాలు అనేవి జరిగినాయి. వాళ్ళు వచ్చేసారు మా ప్రభుత్వం కూలిపోతుంది అని ఆయన వాళ్ళు చెప్పడం, ఇదంతా బీజేపీ కుట్రాన్ని బీజేపీని మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం, కానీ అంతిమంగా ఒక నెగోషియేషన్ జరగడం, ఇద్దరి మధ్య ఏదో రకాల ఒప్పందాలు జరగడం, శివకుమార్ లాంటి వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య మీడియేట్ చేసి నెగోషియేట్ చేసి తనకు కావాల్సిన పనులు చేయించుకోవడం అనే ప్రక్రియను వీళ్ళు నడుపుతూ బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారు. కానీ అల్టిమేట్ గా 2019 ఎలక్షన్స్ తర్వాత 28 లోక్సభ స్థానాల్లో 26 స్థానాలని ఎప్పుడైతే బీజేపీ గెలుచుకుందో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలకి ఇంకా మన భవిష్యత్తు కష్టమే, దగ్గరలోనే ఇలాంటి నాటకాలతోటి ఇలాంటి ఇబ్బందులతోటి ఏ క్షణమైనా మనం కూలిపోవచ్చు అని కొంతమంది ప్రయత్నం చేశారు. అదే అంటే కొంతమంది వాళ్ళు భవిష్యత్తు కోసం కావడం కాదు, ఈ రాజకీయ ఒడంబడికల్లో భాగంగా 14 నెలలు అయిపోయింది, 1.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంత్రులు మారుస్తున్నారు, మా కోట మాకు రాలేదు, ఇంకా సంకీర్ణాల్లో ఒక ఈ కోయలేషన్ గవర్నమెంట్ లో వచ్చే తిప్పలేవి, ప్రతి ఒక్కళ్ళ ఆశలకి ఏదో ఒక అడ్రస్ చేయాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి కొంతమంది బయటకు వచ్చి రాజీనామా చేసి మేము ఈ ప్రభుత్వంతో మేము కొనసాగలేమని చెప్పేశారు. దాంట్లో బీజేపీ పాత్ర చాలా నామమాత్రం. బీజేపీ ఈజ్ లైక్ ఓకే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇలాంటివి జనాల ముందు ఈ నాటక స్వయంగా దేవగౌడే చెప్పారు, సిద్ధరామయ్య ప్రభుత్వం కూర్చడానికి నాటకాలు కుట్రలు చేస్తున్నారు అని చెప్పి. ఇలాంటి క్రమంలో బీజేపీ మీద బురద జల్లామని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఈ రోజు తేలిపోయింది. బీజేపీ వాళ్ళు ఇంటాక్ట్ గా 105 మెంబర్స్ పక్కాగా వాళ్ళు నిలబడున్నారు అక్కడ, 105 మంది ఒక్కళ్ళు కూడా అమ్ముడుపోకుండా. మధ్యలో శివకుమార్ లాంటి వాళ్ళు, సిద్ధరామయ్య లాంటి వాళ్ళు మేము మీ వైపు నుంచి కొంటామని చెప్పినా కూడా బీజేపీ ఎమ్మెల్యేలను కొనగలిగే అంత 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 ఇది వాళ్ళకి రాక అటువే ప్రయత్నాలు చేసి కలుపుకోలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక, కాంట్రాక్ట్లు మంత్రి పదవులు సరిగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోలేక ఈ రోజున ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యంలో అపహాస్యం పొందే రీతిలో దాదాపు 4 రోజుల పాటు విశ్వాస తీర్మానంపై చర్చ జరిగి 4 రోజులు చెప్పిందే చెప్పి స్పీకర్ అనైతికంగా సభను వాయిదా వేస్తూ ఈ రోజున ఎట్టకేలకు అది కుప్పకూలింది. మరి తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా మళ్ళీ తిరిగి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇష్టపడక ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి. నా ఉద్దేశం ఇందాక మీ ఇందాక చెప్పాను, బహుశా మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో విన్నారా లేదో, నన్ను అడిగితే కనుక మా ఉద్దేశంలో ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. దే హ్యావ్ టు గో ఫర్ వాళ్ళు తిరిగి ప్రజాభిప్రాయం కోరుతూ వాళ్ళు ఎన్నికలు వెళ్ళడమే మంచిది అనేది మనం ఇందాక నా అభిప్రాయాన్ని చెప్పాను. చెప్పండి,
మీరు మీ అభిప్రాయం చెప్తారు కదా, అంటే పక్కనకి వెళ్ళడం బీజేపీ ఎలక్షన్ వెళ్ళడం మంచిదని. మీరు కూడా ఒక విషయం ఏంటంటే,
మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సత్యనారాయణ గారు, మీ మాట నాకు అర్థం కావటం లేదు.
1 ఎలక్షన్ ఏదైతే ఉందో 2022 2023 లోపల జరుగుతుంది కదా ఎలక్షన్. ఇప్పుడు ఎలక్షన్ వెళ్ళడము, హలో
చెప్పండి చెప్పండి.
ఇప్పుడు ఎలక్షన్ వెళ్ళాలి, ప్రజాతీర్పును మళ్ళీ తీసుకోవాలని అంటే ఇదంతా ప్రజల మీద పడేటటువంటి బటన్ సార్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రజల మీద ఎప్పుడు కూడా బటన్ పడకుండా వాస్తవంగా మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు కూడా కర్ణాటక ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ఉందో ప్రజల తీర్పు మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ యడ్యూరప్పకు సంబంధించినటువంటి మోడీ గారి నాయకత్వంలో యడ్యూరప్ప సీఎం కావాలి, కర్ణాటక అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు. అయితే మీకు తెలియదు కదా ఇదంతా కూడా, అంటే 37 వాళ్ళు వచ్చింది కదా కాంగ్రెస్, ఆ కూటమి అక్రమ సంబంధం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ చేస్తే ఈ ఖర్చులన్నీ కూడా ప్రజల మీద పడతాయి కాబట్టి దయచేసి అటువంటిది కాకుండా. సో నెక్స్ట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ లో మనం పోతున్నాం కాబట్టి, సరే మేము పోతున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోతున్నారు కాబట్టి, సో వాళ్ళతో పాటు పోతే బాగుంటుంది సార్. ఇప్పుడు ప్రజలను చెప్పుకున్నప్పుడు కూడా ఎలక్షన్ ఓటింగ్ అని చెప్పేసి దాని మీద మనకు ఆన్లైన్ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయి ఈ దేశంలో సార్, చాలా వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ రోజు చూసినట్టు మీరు గమనించగలరు, నరేంద్ర మోడీ గారు 2వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో మనం పోతున్నాము.
మీరు బాగా బిజీ సపోర్టర్ అనుకుంటున్నా?
నేను బీజేపీ సపోర్టర్ అని కాదు సార్, నేను సామాన్యమైన వాళ్ళు వ్యక్తిని, ఎక్కడైనా కూడా ఉన్నటువంటి మాట్లాడేటువంటి వ్యక్తిని సార్. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అంటే చూడండి, మీరు గమనించండి, వాస్తవాలు మాట్లాడితే బీజేపీ సార్, ఇంకా నిజాలు మాట్లాడితే బీజేపీ అనుమతి వేయడం ఇది మీడియా వాళ్ళకు కానీ లేకపోతే రేడియో వాళ్ళకి
మీరే మధ్యలో మా పార్టీ మా బీజేపీ అని మాట్లాడుతున్నారు.
ఓకే సార్, అంటే మా అంటే ఇదంతా భారతదేశం అనేది మా అనేది ఉండదు, మన వసుదైక కుటుంబం కాబట్టి అటువంటి పదాలు వస్తాయి సార్. సో ఇక్కడ మేమేం చెప్తున్నామంటే సార్, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కర్ణాటకని కూడా బీజేపీ చేస్తే వాళ్ళు కూడా బాగుంటది.
నేను కాదనట్లేదు, నా అభిప్రాయం మాత్రమే చెప్పా. నేనేమంటున్నా, మీరు ఇందాక చెప్పింది ఒక ప్రతిపాదన, ఇది జమిలీ ఎన్నికలు 22లో జరుగుతాయి అనేది ఒక ప్రతిపాదన. అది ప్రతిపాదనకి ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు కాబట్టి, అంటే మనం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కాకపోతే కాదు కదా, ఆ లెక్కన మాట్లాడితే 2021లో బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతాయి, 22లో మీరు జమిలీ ఎన్నికలు అంటే అప్పుడు మళ్ళీ తిరిగి అప్పుడు మళ్ళీ వాళ్ళతో రాజీనామా చేయిస్తారా లేకపోతే తిరిగి పోటీ చేయిస్తారా, దానికి చాలా ఐ థింక్ చాలా పెద్ద చర్చ జరగాలి. నేనేమంటున్నా అంటే, మీరు బీజేపీ మద్దతుదారులు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు 16 మంది రాజీనామాలు చేశారు, ఎవరైతే రెబెల్ ఎమ్మెల్యేల కింద 15 మంది మిగిలారు ఇప్పుడు, అవునా? 15 మంది రెబెల్ ఎమ్మెల్యేస్ రాజీనామాలు చేశారు కాబట్టి తిరిగి వాళ్ళు ఎలక్షన్స్ లో వాళ్ళ వాళ్ళ సీట్స్ లో వాళ్ళు పోటీ చేస్తారా, లేకపోతే బీజేపీ తరపున పోటీ చేస్తారా, లేదా నాయకత్వం మార్పు తిరిగి మేము కాంగ్రెస్ లో సిద్ధరామయ్య గారి నేతృత్వంలో అయితే మేము కాంగ్రెస్ లో పోటీ చేస్తామని అంటే గనక, అంటే ఇంకో 15 అసెంబ్లీ స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి, కరెక్ట్?
అవును సార్.
ఈ 15 స్థానాల్లో జరిగే ఎలక్షన్స్ లో గనక తిరిగి మళ్ళీ 7-7 వచ్చాయని అనుకోండి, అంటే 7 బీజేపీకి వచ్చి మళ్ళీ తిరిగి కొన్ని చోట్ల బలంగా జేడిఎస్ ఉన్న చోట్ల ముగ్గురు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ముగ్గురిని గెలిపించుకుని ఒక 4 కాంగ్రెస్ గెలిచిందని అనుకోండి, మళ్ళీ బీజేపీ ఎక్కడ ఆగుతుంది? 112 దగ్గర ఆగుతుంది, 112-113 దగ్గర ఆగుతుంది, కరెక్ట్? అంటే మెజారిటీకి మళ్ళీ ఇంకొక 3-4 మార్కుల దూరం లాగిపోతుంది. అప్పుడేం చేస్తారు?
సార్ ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆ ఎలక్షన్స్ ఏవైతే ఉందో మీరు అన్నట్టు 70 MLA ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో గానీ ఆంధ్రలో గానీ మీరు ఇంతకుముందు చూసినట్టయితే వాళ్ళు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పి చెప్తారు. స్పీకర్ తీసేశారు, అది స్పీకర్ నిర్ణయాన్ని రాజ్యాంగంలో
స్పీకర్ నిర్ణయం నేను కాదని అంటలేదండి. ఇప్పుడు రేపు తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, కరెక్ట్? ఇంకొక స్పీకర్ కొత్తగా స్పీకర్ ఎన్నుకోవాలి వాళ్ళు, బీజేపీ తరఫు నుంచి ఒక స్పీకర్ వస్తారు. స్పీకర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, మా రాజీనామాలు ఆమోదించాల్సిందే మాకు ఇష్టం లేదు అని. లేదా ఇప్పుడు ఆమోదించలేదు అనుకోండి, ఆమోదించకపోతే వాళ్ళు ఏ పార్టీలో కొనసాగాలి? వాళ్ళు తిరిగి కాంగ్రెస్ జేడీలో కొనసాగాలి, అవునా? ఒక రాజీనామాలు ఆమోదిస్తే శాసనసభ మొత్తం బలం మీకు 208 పడుతుంది, 105+ ఒక ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతోటి 107 తోటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది. అదే రాజీనామాలు ఆమోదించలేదు అని అనుకోండి, ఆమోదించుకోండి ఇలాగే కొనసాగించి వీళ్ళు పరోక్ష మద్దతు అన్నారని అనుకోండి, మరి యాంటీ డిఫెక్షన్ లాకి అట్రాక్ట్ చేస్తుంది కదా వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తే. అప్పుడు నైతికంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయకపోతే నైతికంగా బీజేపీకి ఒక ఇబ్బంది. వాళ్ళని రాజీనామాలు ఆమోదిస్తే మళ్ళీ ఉప ఎన్నికలకి ఆ 15 వాటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఆ 15 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలకి వెళ్లాల్సి వస్తుంది కదా, 15 గెలిస్తేనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది ఇది బీజేపీ నేతృత్వంలో. ఒకవేళ 15లో ఒక 5-6 తగ్గినాయి అని అనుకోండి, మళ్ళీ 112-114 దగ్గరికే వచ్చి ఆగింది అనుకోండి బొట్టాబొట్ట మెజారిటీ తోటి, మళ్ళీ అప్పుడు జరగబోయేది హార్స్ ట్రేడింగే కదా అంటారు.
ఒక మాట గుర్తు పెట్టుకోండి సార్, మీరు అన్నది మాట వాస్తవమే. ఇప్పుడు 15 మందో 16 మందో ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో అసమర్థ ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామా చేస్తారు, ఎలక్షన్ బోర్డు ఉంటుంది. ఆ ఎలక్షన్ చేస్తే మంచిదే సార్, ఆ ఎలక్షన్ బోర్డు ఫస్ట్ అవుతారు. ఆ ఎలక్షన్ పోయిన తర్వాత 15కి 15 కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు లేవని మీరు ఎట్లా అనుకుంటున్నారు?
గెలుస్తాయని
నేను అంటున్నా, మీరు అన్నారు కదా సార్ సగం కూడా గెలుస్తలేదని మీరు అన్నారు కదా, 15 గెలుస్తుందా లేదా అనేది విషయాన్ని నేను చెప్తున్నా సార్. 26 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత 26 పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు 26 పార్లమెంట్ స్థానాలు గాను 25 మనం సారీ మేము భారతీయ జనతా పార్టీ గెలిచారు కదా, గమనించలేదు
28-26 గెలిచారు,
28-26 గెలిచారు. అంటే ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అక్కడ ప్రజలు మెజారిటీ ఇచ్చినారు, అక్కడ
ఇచ్చినారు. నేను కాదని అనలేదు కదా, నేను కాదని అనలే, కానీ అసెంబ్లీలో మెజారిటీ లేదు కదా అంటున్నా.
అసెంబ్లీలో సార్ అదే సార్, ఇప్పుడు 15 మంది రాజీనామా చేశారు కదా,
104 మంది అనుకుంటా బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య
104 ఉంటారు సార్, 105 మంది ఈ రోజు చేసినట్టు ఎన్నికల సహాగానే. మిగతా ఎవరైతే ఉన్నారో మొత్తం 225 సార్, 225 అసెంబ్లీ స్థానాలు అవి కావాల్సి. భారతీయ జనతా పార్టీకి 7 అసెంబ్లీ స్థానాలు కావాలి సార్ ఇంకా 113 అసెంబ్లీ స్థానాలు కనుక తెలిసినట్టయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినట్టు కదా. సో 108 15 మంది రాజీనామా చేసినా కూడా 15 మంది రాజీనామాలు ఆమోదించుకుంటూ కూడా
పర్సెప్షన్ నేర్చుకునే నేనేమంటమ్మా, ఆ 15 మందిలో 15 మంది మోల్స్, 15 మంది లెట్స్ ఒక 4-5 గనక లేదు అని వాళ్ళు యాక్చువల్ గా కొన్ని కొన్ని రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్ లో లేవని చెప్పి ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ తాజా మాజీ స్పీకర్ చెప్పారు. వాళ్ళు వెనక్కి వచ్చి లేదు మేము ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది కానీ మేము కాంగ్రెస్ తోనే కొనసాగుతామని అన్నారని అనుకోండి 4. సో నేను అంటే ఎలా తీసుకున్న ఈక్వేషన్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయంటున్నా.
ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లో లేనప్పుడు స్పీకర్ ఏ విధంగా ఓటింగ్ పెట్టానండి ఈరోజు?
వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఓటింగ్ లో పాల్గొని ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నారు కాబట్టి కోర్టు వాళ్ళని రిఫరెన్స్ చేయమని అడిగింది కోర్టు. కాబట్టి స్పీకర్ ఓకే అది వదిలేసి మిగతా వాటికి ఓటింగ్ పెట్టాడు. ఎవరైతే వాళ్ళు పోగా మిగిలినవి ఆయన ఓటింగ్ పెట్టాడు. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు మాకు ఈ ప్రభుత్వంలో కొనసాగడం ఇష్టం లేదన్నారు. వాళ్ళు బీజేపీలో చేరతామని అన్న ఈ ప్రభుత్వంలో కొనసాగడం మాకు ఇష్టం లేదన్నారు. రైట్? మీకు అదే చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు. టెక్నికల్ గా మీరు మాట్లాడుతున్నా, నేను టెక్నికల్ గా వాళ్ళు ఇంకా అసెంబ్లీలో సభ్యులుగానే ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ కి మద్దతుదారులుగానే ఉన్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది అంటే వాళ్ళు అబ్స్టెయిన్ అయ్యారు కాబట్టి కోర్టు ఆర్డర్ ద్వారా అబ్స్టెయిన్ అయ్యారు. ఓటింగ్ లో పాల్గొనలేదు అంతే. వాళ్ళకి ఏమి యాంటీ డిఫెక్షన్ లో అప్లికబుల్ కాలేదు కోర్టు ఇంటర్వెన్షన్ వల్ల. అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అప్లికబుల్ కాల, వాళ్ళేం ఫిరాయించలా, వేరే పార్టీలో చేరలా. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మేము ఉండలేము. కాంగ్రెస్ ఈ జేడీఎస్ ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకుని నిరంతరం ఇది కష్టాలతో సాగుతున్న నామా కాబట్టి మేము దాంట్లో కొనసాగలేమన్నారు. దట్ డజన్ మీన్ దాట్ రేపొద్దున ఇప్పుడు అయిపోయింది కదా, వాళ్ళ యొక్క పర్పస్ సర్వ్ అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున వాళ్ళు గనక ఓకే మా కోరిక నెరవేరింది కాబట్టి మేము తిరిగి ఆయా పార్టీలతో మేము కొనసాగుతున్నాం అన్నారు అనుకోండి, అప్పుడేం చేస్తారు
సార్? ఇక్కడ మీరు మంచి 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 మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే మళ్ళీ అవకాశం ఇస్తారని ఎట్లా అనుకుంటారు సార్? మీరు
అర్థం, నేను అనుకోవడం కాదు, నేను టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నా. మీకు టెక్నికాలిటీస్ అర్థమైందో కాలేజ్ చెప్పండి, దాని మీద మాట్లాడదాం అంటున్నా. టెక్నికల్ గా వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు ఇంకా శాసనసభ్యులే. రాబోయే ప్రభుత్వం ఒక స్పీకర్ ఎన్నుకున్న తర్వాత అయినా ఆ స్పీకర్ వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత లేదు మా విల్ఫుల్ గా అప్పుడు ఈ ప్రభుత్వం ఈ నచ్చలేదు కాబట్టి మేము రాజీనామా చేసాం, ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కొనసాగడం ఇష్టం లేక ఈ సంకీర్ణం, ఇప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి మేము మా పార్టీలో మేము తిరిగి కొనసాగుతున్నాం అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంటారు? అంటే ఆల్మోస్ట్ 15 మంది తిరిగి వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి యొక్క ఉమ్మడి బలం మళ్ళీ తిరిగి అక్కడే ఉంటుంది. అర్థమైంది నేనేం మాట్లాడతాను? స్టిల్ బీజేపీ 105 దగ్గరే ఉంటుంది, 105 ప్లస్ ఇద్దరు ఇండిపెండెంట్లు 107 దగ్గరే ఉంటుంది కదా అంటున్నా. మళ్ళీ తిరిగి 3-4 ముచ్చట అవుతుంది కదా అంటున్నా.
సార్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు అంటే ఎలక్షన్ పోవడం అనే దాని విషయంలో నేను ఖండించినాను. కాబట్టి మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఏదైతే 15 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయలేని వాళ్ళు ఉంటారు కదా, చేయలేని వాళ్ళు మాత్రమే ఉంటారు. స్పీకర్
ఫార్మాట్ లో చేసినప్పటికీ కూడా స్పీకర్ బాధ్యత ఏంటంటే స్పీకర్ వాళ్ళని పిలిపించి మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడి డిస్కస్ చేయొచ్చు. లేదా ఆయన జనరల్ గా అదొక సాంప్రదాయం, ఆయన లేదు రాజీనామా సమర్పించారు కాబట్టి ఓకే అని అనేయచ్చు. ఒక 7-8 మంది రాజీనామాలు ఫార్మాట్ లో ఉన్నాయి కాబట్టి ఆయన ఓకే అనేయచ్చు. ఆల్రెడీ అందులోంచి ఒక రాజీనామా ఒకళ్ళు కాంగ్రెస్ ఆయన ఉపసంహరించుకుని కాంగ్రెస్ తోనే పాటే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఫార్మాట్ లో లేని వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా అని మాట్లాడాలి. తిరిగి ఇవ్వలేదు వాళ్ళు, మేము మా పార్టీలో కొనసాగుతాం అని అన్నారు అనుకోండి, ఇంకా 7 స్థానాలు గెలిచినా కూడా బీజేపీకి ఉపయోగం లేదు కదా అంటున్నా నేను. ఆ 7కి 7 మీరు చెప్పినట్టు గెలిచినా ఉపయోగం లేదు కదా.
ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తాం వాళ్ళని మళ్ళీ వచ్చే స్పీకర్ ఎట్లా అడుగుతాడు?
నేను మీరు పూర్తిగా వినట్లా. 2 రకాల అంశాలు ఉన్నాయి ఇందులో. స్పీకర్ ఫార్మాట్ లో చేసినవి కొత్తగా ఒక ఒక స్పీకర్ ని బీజేపీ నేతృత్వంలో ఎన్నుకుని ఉంటే గనక స్పీకర్ ఫార్మాట్ లో ఉన్నవి ఆయన ఆమోదించేయచ్చు. సాంప్రదాయం పక్కన పెట్టి ఎవరు సాంప్రదాయం అంటే ఏంటంటే వాళ్ళని పిలిపించి మాట్లాడుకోవాలి. స్పీకర్ యొక్క డిస్క్రిప్షన్ డిపెండ్ అవుతుంది అది. ఆయన పిలిపించి మాట్లాడి వాళ్ళు ఒత్తిడితో చేశారా లేకపోతే నిస్పష్టమైన అభిప్రాయంతో చేశారని మాట్లాడి ఓకే అని అనుకుంటే ఆయన ఓకే చెప్పేయచ్చు. ఓకే, ఎవరైతే ఫార్మాట్ లో చేయలేదో అంటే ఏడుగురువి ఫార్మాట్ లో లేవు. ఓకే, ఏడుగురికి ఫార్మాట్ లో లేవు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మీరు సబ్మిట్ చేయండి అని అడగాలి. ఆయన తిరిగి వచ్చి సబ్మిట్ చేసే క్రమంలో లేదు, ఇప్పుడు మేము ఫార్మాట్లు ఇవ్వదలుచుకోలేదు, ఆ ఆశయం నెరవేరింది కాబట్టి మేము కొనసాగుతాం అని అన్నారని అనుకుంటే 8 స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి. అవునా కదా?
అవును సార్, అవును.
8 స్థానాలకు ఎన్నికలు జరిగితే 104+2 బలం ఉన్నటువంటి బీజేపీ 108+8 గెలిచినా 114 దగ్గర ఆగుతుంది.
అవును సార్, అవును.
అక్కడే ఆగినప్పుడు నేనేమంటున్నా 115 మ్యాజిక్ నెంబర్ అది కదా ప్రాబ్లం. అక్కడే ఆగుతున్నారు కదా 114 దగ్గర మళ్ళీ తిరిగి అని అంటున్నా. అంటే నేనేమంటున్నా, నా ఉద్దేశం నేను ఇదంతా ఎందుకు మీకు చెప్తున్నానంటే జనరల్ గా జరిగే క్రమం భాగంగా మనం అందరూ డిస్కస్ చేసుకుని ఇలా జరగచ్చు, వీళ్ళు ప్రభుత్వం ఫార్మ్ చేయ ఇవంతా మాట్లాడేయచ్చు. కాకపోతే వెనకాల నైతికంగా నేనేమంటున్నా, ద లాంగ్ స్టాండింగ్ ఆలోచిస్తే గనక దీర్ఘకాలికమైన దృష్టితో ఆలోచిస్తే గనక పూర్తి స్థాయిలో మెజారిటీ రావడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగానే 28లో 26 ఎంపీ స్థానాలను గెలుపొందినటువంటి బలం ఆల్రెడీ బీజేపీ ఆ బలంతో ఉప్పు దాన్ని ఏమంటారు శ్రేణులన్నీ ఉత్సుకత్తో ఉన్నాయి. అలాంటి ఎన్నికలు ప్రజలు భారం అని అంటారా? ప్రజలు భారం అవన్నీ మీరు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ మీరు చూస్తే మన బెంగళూరు ప్రజలను హైదరాబాద్ ప్రజలు ఖర్చుల గురించి పట్టించుకుంటున్నారా? పూర్తి స్థాయిలో ఓటింగ్ వస్తున్నారా అని అంటే మనం ఆలోచించుకోవాలి. నగర పౌరులందరూ కూడా నిజంగా మనం ఓట్లు వేస్తున్నామా? గంట సేపు వెళ్ళి నిలబడడానికి మనకి ఇబ్బందులు అవుతున్నాయా? అలా ఉంటే మన ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు 40 దగ్గరే ఆగిపోతుంది, 40-45 దగ్గరే అనేది బెంగళూరు హైదరాబాద్ లాంటి నగర ప్రజలు ఆలోచించుకోవాలి. దగ్గర ఎలక్షన్స్ వచ్చినప్పుడు పౌరులుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు మనం పూర్తిగా నిర్వర్తిస్తే ఇలాంటి సంకీర్ణాలు ఇలాంటి అవకరాలు ఇలాంటి ఇష్యూలు రావు. కరెక్ట్ కదా? అది యాక్చువల్ గా ఎనీవే అది కర్ణాటక సంబంధించిన అంశం. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు కదా, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన మీరు గమనిస్తున్నారా ఏం జరుగుతున్నాయో? ఈ రోజున మన మాజీ ఎంపీ మన వివేక్ గారు ఫార్మల్ గా మన మీ బీజేపీ అధ్యక్షులు అయినటువంటి అమిత్ షా గారిని కలవడం జరిగింది.
ఆయనతో పాటు చాలా మంది కూడా వస్తున్నారు పార్టీ నేతలకి. ఈరోజు ఏంటంటే కలవడానికి కూడా కారణాలు ఏంటంటే మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఆయన కలిసింది ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే చేసిన నియంతృత్వ నిజాం నియంతృత్వ పరిపాలన మరొకసారి కొనసాగించుకుంటే ఏదైతే హెరిటేజ్ సంబంధించినటువంటి అది కూలుస్తున్నాడు, సెక్రటరీ కూలుస్తున్నాడు, ఎనమంది సంబంధించినటువంటి అటువంటి కూలుస్తున్నాడు, దాని మీద ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ అంటే కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అప్రపాలు చేసాడు, తనిఖీ రాష్ట్రాన్ని అప్రపాలు చేసాడు కేసీఆర్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఎందుకు మాట మాట్లాడు అని రిక్వెస్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేను చేయబోతున్నాను నా కొడుకు ఆయన అని చెప్పేసి వివేక్ గారు ఆయన కొడుకుని తీసుకొని పోయి ఈరోజు ఏం చెప్తాడంటే రామాధవ్ గారి నాయకత్వ ఆధ్వర్యంలో అది కలవడం ఏంటంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా వచ్చేటటువంటి ఉందో శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున చేరబోతున్నారు ఆయన వివేక్ గారు. మామూలు విషయం కాదు, ఇలా వెంకటస్వామి గురించి అంటే వివేక్ వెంకటస్వామి గురించి మాట్లాడినట్టే మా భారతీయ జనతా పార్టీకి చేసేటువంటి అంశం ఏంటంటే సార్
గుర్తు మా భారతీయ జనతా పార్టీ అంటారు, మళ్ళీ మీ భారతీయ జనతా పార్టీ అంటే మళ్ళీ అడుగుతారు
సార్?
మా భారతీయ జనతా పార్టీ అంటారు మీరే, మీ భారతీయ పార్టీ బీజేపీ సానుభూతి పరులు కదా అని అంటేనేమో అలా ఎలా అంటారు సార్ అంటారు మళ్ళీ మీరే.
అవును సార్, అంటాం కదా సార్.
సరే బాగుంది సార్, నేనేమంటున్నా అంటే పొలిటికల్ డిస్కోర్స్ చేసే క్రమంలో భాగంగా దక్షిణాదిన బీజేపీ బలపడడానికి పొటెన్షియల్ గ్రౌండ్ ఉన్న ప్రాంతం మరొక ప్రాంతం తెలంగాణ. తెలంగాణ యొక్క రాజకీయ పరిస్థితులు కాబట్టి వాళ్ళు ఎలా ఈ అవకాశాన్ని వదులుతారని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. పైగా కాంగ్రెస్ అత్యంత బలహీన క్షణంలో ఈ రోజున అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక సీనియర్ ముఖ్య నేత దాదాపు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్ కి సేవలు చేసినటువంటి కాంగ్రెస్ యొక్క కోర్ కమిటీలో ఇంచుమించు ఒక భాగస్వామ్యాలైనటువంటి శీలా దీక్షిత్ గారు చనిపోతే, మన రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ పెట్టి వదిలేశారు, ఆయన ఎక్కడ కూడా ఎవరికి తెలియదు, ఆయన వేరే బోర్డ్స్ ఎవరికి తెలియదు. కర్ణాటకలో ఇంత రాజకీయ పరిణామాలు జరుగుతుంటే దీనికి ఎలా ఏం చేయాలి, దీనికి మార్గదర్శకత్వం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు, ఈ రోజున కుప్పకూలారు, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లేరు. మల్లికార్జున్ ఖర్గే, శివకుమారు, సిద్ధరామయ్య ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు కలిపి దాన్ని అటోపొక్క ఇటమొక్క లాగి వాళ్ళకి నచ్చినట్లుగా చేసి ఆఖరికి ఎటు కాకుండా గవర్నమెంట్ పడేసుకున్నారు. అంటే వాళ్ళకి ఒక మార్గనిర్దేశకత్వం, ఒక కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ కి నేతృత్వం వహించగలిగే సామర్థ్యం. ప్రియాంక గాంధీ ఏదో ఆవిడ ఉత్తరప్రదేశ్ లో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ఇండియన్ భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక స్ట్రక్చర్ ని, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సున్నిత పరిస్థితుల్ని, ఇబ్బందుల్ని అర్థం చేసుకోవడానికి ఆవిడ కూడా చాలా టైం పడుతుంది. ఆవిడకు ఉత్తరప్రదేశ్ ఇంకా అర్థం కాల, భారతదేశం మొత్తం ఎట్లా అర్థం అవుతుంది. అలాంటి బస్సులు రాహుల్ గాంధీ ఆయన కాడ వదిలేసి వెళ్ళిపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి భవిష్యత్తు ఏమంటుంది? ఇంకా కాంగ్రెస్ లో ఇక్కడ మనుగడ సాగిస్తుంది, కాంగ్రెస్ భవిష్యత్తులో మనకి ఇబ్బందులు లేకుండా మన నాయకత్వం మనం చూసుకుంటుంది అనుకునే ఎష్యూరెన్స్ కేంద్ర నాయకత్వం ఇవ్వలేకపోతుంది. ఇవ్వనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎలా బతికి పట్టగట్టుంది అనుకుంటున్నారు? ఉండదు. సో కాంగ్రెస్ ని ఖచ్చితంగా ఇక్కడైతే బీజేపీ రీప్లేస్ చేస్తుంది అనేది నాకు నా ప్రగాఢ విశ్వాసం కూడా. టీఆర్ఎస్ ని సరిగ్గా ఢీకొనలేకపోయింది కాంగ్రెస్ అనేది చాలా మంది యొక్క అభిప్రాయం కూడా. గత ఎన్నికల్లో కేవలం తప్పుడు విధానాలను అవలంబించి చంద్రబాబు నాయుడు గారిని కలుపుకెళ్లడం ద్వారా రాజకీయ పరిణతి లేనటువంటి నిర్ణయాలు రాహుల్ గాంధీ ద్వారా తీసుకుని చేజేతిలో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ ఇక్కడ బతికి బట్టకట్టదు అనేది చాలా మందికి తెలిసిన అంశం. మొత్తం సిఎల్పీ టీఆర్ఎస్ లో కలిసిపోతే వీళ్ళకి మార్గనిర్దేశం చేయగలిగే నాయకులే కరువయ్యారు ఇక్కడ. కాబట్టి యాంటీ టీఆర్ఎస్ కన్సాలిడేషన్ అనేది బీజేపీ వెనకాల ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్లస్ బీజేపీ ఇది చిన్న స్థానికంగా ఉన్న పార్టీ కాదు, జాతీయ స్థాయిలో బలమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంది, బలమైన నాయకత్వ పరంపర బీజేపీకి ఉంది. మోడీ గారు తర్వాత అమిత్ షా గారి యొక్క మీరు చూస్తే ఉంటారు కాశ్మీర్ పైన ఆయనకున్నటువంటి షోన్ ఇస్ ఐరన్ ఫేస్ లైక్ ఆయన తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది కాశ్మీర్ పైన బిగించే గ్రిప్ను మనం చూస్తే అర్థమవుతుంది కూడా. అలాంటి శక్తివంతమైన నాయకత్వం దాంట్లో తరతరాలు నెక్స్ట్ తరం తయారవుతూనే ఉంది. అమిత్ షా తర్వాత యోగి తర్వాత ఫడ్నవీస్ ఇలాంటి అనేక మంది నాయకులు భవిష్యత్తులో బీజేపీలో నాయకులు ఎదగడానికి అవకాశం ఉన్న పార్టీ కాబట్టి ఎవరైనా ఏం చేస్తారు, పొలిటికల్ సస్టైనబిలిటీ ఒక లాంగ్ టర్మ్ లో రాజకీయంగా స్థిరంగా ఉండగలిగే ఒక పార్టీ కావాలి. కాంగ్రెస్ యొక్క మనగడ మొన్నటి దాకా అదే జరిగింది. కనీసం ఒక పార్టీ ఒకచోట కాకపోతే ఇంకోచోట అధికారంలో ఉంటారు, నిధులకి లేదనంటే ప్రతిష్టకి ఇన్ఫ్లుయెన్స్ కి ఇబ్బందులు ఉండవు అనేది కాంగ్రెస్ ఎక్కువ కాలం మనుగడ సాధించడానికి కారణం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఆ పరిస్థితుల్లో లేదు. ఎక్కడ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఫేడ్ అవుట్ అయిపోయింది ఎక్సెప్ట్ పంజాబ్ లో తప్ప. పంజాబ్ అది కూడా అక్కడ ఉన్న కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రాబల్యం తప్ప, ఆయన కాంగ్రెస్ కి ఆయనే కాంగ్రెస్ ఎసెట్ తప్ప కాంగ్రెస్ ఆయనకి ఎసెట్ కాదు. ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ వినాల్సిందే. మరి ఇంకెక్కడుంది కాంగ్రెస్? ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ లో ఇవాళ రేపు అన్నట్లుంది, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ యొక్క పరిస్థితి అనిశ్చితిలో ఉంది. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వం బాధ్యత నుంచి తప్పుకుంది, అందరూ తప్పులు చేశారు, అశోక్ గెహ్లాట్ రిజైన్. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఒకటే ప్రత్యామ్నాయం కింద కనబడుతుంది. మనం ఎంతమంది అవునన్నా కాదన్నా చెప్పండి.
ఇంకో విషయం ఏంటంటే, మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో కమ్యూనిస్ట్ ప్రభావితం ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఎక్కడైతే కమ్యూనిస్ట్ ఉన్నారో అక్కడ భారత జనతా పార్టీ బలంగా ఎదుగుతుంది. నిదర్శనం ఏంటంటే సరే చాలా ఏరియాలు చూస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే, నిన్ననే ఈరోజు తీన్మార్ మల్లాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటుండే, నవీన్ అని చెప్పేసి తీన్మార్ మల్లాన్ అని చెప్పేసి ఉంటుండే విసిట్ లో. సర్వే చేశారు సార్ ఆయన 9,900 అంటే 10,000 మంది అనే ఓటింగ్ పెడితే 60% మంది తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినారు. అందులో అందరూ ఏమంటుందంటే బీజేపీ కావాలని చెప్పి చెప్తున్నారు సార్. ఎందుకు బీజేపీ కావాలని అంటే ఇక్కడ పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం అని
చెప్పేసి. సో
ఈరోజు మీరు గమనించినట్లయితే కర్ణాటక ఎలక్షన్ గురించి కోరుకుంటున్నారు మీరు. సో కర్ణాటక ఎలక్షన్ కానివ్వండి, ఇప్పుడు ప్రజలు వచ్చేదానికి హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇదైతే నిజాం రాష్ట్రం అంటారు కదా, హైదరాబాద్ రాష్ట్రం అంటారు తెలంగాణ. ఈ తెలంగాణలో సెప్టెంబర్ 17 నాడు అధికారికంగా తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సార్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సెప్టెంబర్ 17 అంటే 1946 ఆగస్టు 15వ తారీఖు నాడు యావత్ భారతదేశానికి 1947 కదా సార్, 47 అంటే ఒక 1947 లో అధికారం యావత్ భారతదేశానికి వస్తే దాని తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్వాతంత్రం వచ్చింది ఏంటంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు సార్.
సెప్టెంబర్ 17, 1947
సార్, తెలంగాణకి 48
సరే చెప్పండి.
47
వెంటనే సంస్కరణలు వెంటనే వాటిని కలిపేసుకోవడం, మధ్యలో రెసిస్టెన్స్ చూపించడం, ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ ప్రయోగం చేయడం అంతా వెంటనే హోంమంత్రిగా ఉన్న మన ఆయన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చక్కగా ఆ కార్యక్రమం 442 సంస్థానాలను ఆయన ఫటాఫట విలీనం చేశాడు. 442 సంస్థానాలు విలీనం కాకుండా భారతదేశంలో సమగ్ర స్వరూపం రాదు కాబట్టి. ఎనీవే చెప్పండి
సార్. అయితే అది చేసినప్పుడు కూడా అభిషాన్ పేరినప్పుడు ఏదైతే నెహ్రూ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే చేసినారో అన్ని సంస్థానాలు క్లియర్ గా అన్ని ఏ పనిచేయడం లేదు సార్. నెహ్రూ గారు ఏదైతే చేసినారో
మీరు మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అవుతుంది, నాకు అర్థమవుతుంది. మనకి ఏం లేదు, 5 నిమిషాలు 3 నిమిషాల సమయం మాత్రమే ఉంది. సో మీరు మీరు చెప్పే ఇది ప్రకారం ఏంటంటే తెలంగాణలో భాజపా బలపడడానికి తగినటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ చైతన్యం ఉంది అని అంటారు.
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2023 లో అధికారం చేసుకుంటారు సార్, ఎందుకంటే మంచి పరిపాలన కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా.
అంటే ఇప్పుడు ఇక్కడ మంచి పరిపాలన లేదంటారు మీరు,
ఎట్లా ఉన్నారు సార్? నాకు అర్థం కాదు. ఒక 2 ప్రశ్నలు సార్, ఈరోజు చింతమడక పోయినాడు నిన్న కేసీఆర్, కేసీఆర్ నేను చింతమడక పోయినా ఆయన ఊరికి పోయినప్పుడు ప్రతి ఒక్కరికి కులం లేదు, భేదం లేదు, ధనం లేదు, మన్ను లేదు, బుద్ధిపల్లి అని చెప్పేసి ఆయన 15 రూపాయలు ఇంటికి ఇస్తా అంటాడు సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని జిల్లాలు కూడా ఉన్నారు ప్రజలు, వాళ్ళందరూ చేయాలి కదా సార్ మరి. ఇంకో మాట అన్నాడు సార్ ఆయన, ఇది అందరం అప్పుల పాలైనంతి ఉన్నాడు. ఈ మాట ఎంత దరిద్రమైనటువంటి మాట అంటే అందరు అప్పుల పాలైనంతి సార్, నాకు అర్థం కాదు. ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అప్పుల పాలైనంతి అన్నట్టడా ఆయన నోటి ఏం మాట్లాడిందో, అప్పుల పాలైనంతి అంటాడా?
అప్పుల పాలు ఎవరైనా అప్పుల పాలు అవుతాం కదా. అప్పు అనేది లెక్క అప్పు కాన్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ రోజు 100 రూపాయలు 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు విలువ కాకపోవచ్చు. ఈ రోజు మీ దగ్గర 100 ఉంది అనుకోండి, ఈ రోజు 100 అంటే 100 రూపాయలు మీరు నాకు అప్పు ఇచ్చారు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత 100కి నేను వడ్డీ తిరిగి ఇచ్చినా అప్పటికి 100 విలువ చాలా తగ్గిపోయి ఉండొచ్చు, ఈ లోపల నా సంపాదన పెరిగి ఉండొచ్చు, అర్థమైందా? సో డబ్బు అనేది ప్రామాణికం కాదు, కాకపోతే అప్పులు తీసుకొచ్చిన మీ సద్వినియోగం సరిగ్గా జరగలుగుతానా లేదా, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా ప్రొడక్టివ్ గా మనకి తిరిగి ఆదాయాన్ని సమకూర్చే వ్యవస్థల్లో ఉన్నాయా లేవా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎనీవే సో ఇలాంటివి ముందు ముందు మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి వారం, ప్రతి మంగళవారం రాత్రి 8:30 ప్రతి శుక్రవారం తిరిగి 8:30 రాత్రి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ప్రతి వారానికి 2 సార్లు ఇలాంటి అనేక రకాల చర్చలు చేస్తూ ఉందాం, అభిప్రాయాలు పంచుకుంటూ ఉందాం, మాట్లాడుకుంటూనే ఉందాం. రైట్, సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. నేను మీషర్ విష్ణుబట్ల సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు బొట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం జూలై 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.